మొదలెడుతున్నాం. నువ్వు ఓంకారం మంత్రం కానీ వేరే ఏ మంత్రమైనా సరే, అలాగే మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చినవి కానీ, ఒకటి ఆ మంత్రం ఫలించాలంటే దాన్ని ఎలాగ అసలు మనం చెయ్యాలి, మంత్రం సరిగ్గా పనిచేయాలంటే డిజైర్డ్ రిజల్ట్ అంటాం. డిజైర్డ్ రిజల్ట్ ఏంటి? ఇప్పుడు గురువు గారు మనకు సంకల్పం ఇచ్చారు, గాయత్రి మంత్రాన్ని మీరు నిర్దిష్టంగా రోజుకి 5 మాలలు లేదా 10 మాలలు ఇలా చేయండి. చేసే ముందు సంకల్పం ఏంటి? వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం చెయ్యాలి. అలాగా సంకల్పం చేసి చేస్తుంటే ఎవరికైనా సరే ఆ పని ఎంతవరకు వచ్చిందని ఎప్పుడైనా చూసుకున్నాం మనం? మనకు తెలియదు కదా, వాతావరణ కాలుష్యం ఎంతవరకు పోయిందంటే ఏమో కరెక్ట్గా తెలియదు. అలాగే సద్బుద్ధి ప్రవర్ధనార్థం తెలియదు, సద్బుద్ధి పెరిగిందా లేకపోతే దుర్బుద్ధి పెరిగిందా నాకైతే తెలియదు. అలాగే తర్వాత మూడోది ఏంటి? విశ్వ కళ్యాణార్థం, ఇది అసలు తెలియదు. మరి గురువు గారు ఇచ్చారు కదా సంకల్పం కాబట్టి చేస్తున్నాం. మనకు తెలిసింది ఏంటంటే గురువు గారు సంకల్పం కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం అంతే తప్ప, ఏదో ఏ ఎలా వెళ్తోంది బండి అంటే గుడ్డెద్దు చేయలో బండి అంటే వెళ్తోందా, గుడ్డే ఎద్దు చేలో పడింది అనుకోండి దానికి తెలియదు ఎటు వెళ్తుందో, మామూలుగా ఏదో వెళ్తూ ఉంటుంది, మామూలుగా ఎద్దు కూడా వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా గుడ్డేది అనుకోండి దానికి దారి తెలియదు ఎటువంటి పోతుంది. అలా మనం ఎటున్నా పోతున్నాం లేకపోతే ఎలాగ వెళ్తున్నాం కరెక్ట్గా వెళ్తున్నాం లేదా అని మనకు మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇంతకీ ఈ మంత్రం సరిగ్గా పనిచేయాలంటే ఏ మంత్రమైనా దాన్ని ఎలాగా మనం అసలు ఉపయోగించాలి? ఉపయోగించడం ఏంటి? ఇప్పుడు చేతిలో పెన్ ఉందనుకోండి, పెన్ ఎలా ఉపయోగిస్తాం? ఒక పుస్తకం రాయటానికి, ఒక పాట రాయటానికి, లేకపోతే ఒక నవల రాయటానికి, ఒక చరిత్ర, గురుదేవుల చరిత్ర ఉంది అది రాయటానికి. ఇప్పుడు రాజలక్ష్మి గారు రాస్తున్నారు రామకృష్ణ కథామృతం అని, అలాంటి అమృతం రాయటానికి, నేనైతే అమృతం కురిసిన రాత్రి అని ఒకటి రాయటానికి, ఇలా రకరకాల కథల పుస్తకాలు రకరకాలు రాస్తూ ఉంటారు కదా. ఇవన్నీ రాయటానికి పెన్ను వాడుతున్నాం, ఒకటే పెన్ను కానీ ఎన్ని రకాలుగానే వాడుకోవచ్చు. అలాగా ఈ మంత్రం సరిగ్గా పనిచేయాలంటే దాన్ని అసలు ఎలా వాడాలి, దానికి ఏమన్నా పద్ధతి ఉందా అది తెలుసుకోవాలి. మనం జనరల్గా ఏం చేస్తామంటే గాయత్రి మంత్రానికి వినియోగం అని ఉంటుంది. దేనికైనా గాయత్రి మంత్రానికి కాదు, దేనికన్నా వినియోగం ఉంటుంది. అంటే ఇది ఎందుకు వాడుతున్నాం, ఈ మంత్రం ఎందుకోసం ఉపయోగించబడుతుంది అది మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. గురువు గారు ఇచ్చిన సంకల్పం అని వాతావరణ కాలుష్య నివారణ సద్బుద్ధి ప్రవర్తన విశ్వ కళ్యాణ బాగుంది. ఇప్పుడు ఇది ఎవరు చేస్తున్నారు మంత్రం? ఎవరైతే గాయత్రి మంత్రం చేస్తున్నారో, లేదా ఎవరైతే మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన ఇన్వొకేషన్, లేకపోతే అలాగే ఈకే మాస్టర్ ఇచ్చిన ఇన్వొకేషన్ కూడా ఉంది, ఇలాగా ఆ ప్రేయర్స్ కానీ ఇన్వొకేషన్స్ కానీ చేస్తారు, వాళ్లకు ఉండాల్సిన కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని కండిషన్స్, కొన్ని అర్హతలు అనక్కర్లేదు, పడుతుంది పద్ధతి ఇంకో ఇలా ఉంటే అది పనిచేస్తుంది. కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ ఉన్నంత మాత్రాన ఏదో ఒకటి రెండు ఆపరేషన్స్ వస్తే కంప్యూటర్ వచ్చినట్టు కాదు కదా. వ్యారీడ్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి కంప్యూటర్తో. ఊరికే ఏదో ఓపెన్ చేయడం, స్కైప్లో క్లాస్ చెప్పడం, క్లోజ్ చేయడం అంత మాత్రం కంప్యూటర్ ఆపరేషన్ వచ్చినట్టు కాదు నాలెడ్జ్ వాడికి. అది ఒక జస్ట్ స్మాల్ బిట్ కదా. అలాగా ఒక మంత్రం సరిగ్గా పనిచేయాలంటే ఎక్కడెక్కడ దాన్ని ఉపయోగించుకోవాలి మొదట తెలియాలి. మంత్రాన్ని ఎక్కడ ఉపయోగించాలి, మంత్రం ఎక్కడ ఉపయోగించడం ఏంటి? ఏమన్నా ఇందాక చెప్పుకున్నట్టు ఏమైనా పెన్న రాయటం ఇక్కడ ఉపయోగిస్తున్నాం, ఈ కాగితం మీద రాస్తున్నాం, లేకపోతే ఏమైనా కంప్యూటరా, ఇదిగో నేను ఒక వెబ్సైట్ వెబ్ డిజైన్ చేస్తున్నాను, లేకపోతే ఒక 3D పిక్చర్ చేస్తున్నాను, రకరకాలు చేయొచ్చు దాంట్లో కదా. ఇలాంటి అప్లికేషన్స్ ఎక్కడ చేయాలి అనేది తెలిసినప్పుడు దాంట్లో చేస్తాం. అలాగే ఈ మంత్రాన్ని ఎక్కడ అప్లై చేయాలి అది ఫస్ట్ తెలియాలి. అలాగే ఎవరైతే ఈ మంత్రాన్ని చేస్తున్నారో వాళ్ళు ఎలా ఉండాలి? నెక్స్ట్ ఒకటేమో మంత్రాన్ని ఎక్కడ ఉపయోగించాలి, మంత్రాన్ని ఎక్కడ ఉపయోగించాలంటే ఏంటి? మంత్రం అంటే మననాత్ త్రాయతి ఇది మంత్ర, దాని అర్థం అంతే. ఎవరైతే దాన్ని మననం చేస్తారో వాళ్ళది రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు వాతావరణ కాలుష్య నివారణార్థం అనేది, అసలు వాతావరణం కాలుష్యం ఎక్కడ జరిగింది, వాతావరణంలోనే కాలుష్యం ఉందా లేదా ఇంకెక్కడన్నా ఉందా? అలాగే సద్బుద్ధి ప్రవర్ధనార్థం అన్నారు. సద్బుద్ధి అనేది తలల్లో ఉంది. అందుకని మనం మంత్రం సరిగ్గా పనిచేయాలంటే దాన్ని ఏ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది మనకు, ఏ ప్లేన్స్ ఉన్నాయి, వరుసగా 7 ఇచ్చారు, ఆ 7లో పైనుంచి లెక్కేస్తే మహాపరా నిర్వహణ, దాని కింద పరా నిర్వహణ, దాని కింద నిర్వహణ, ఆ 3 తీసేస్తే మిగతా 4 ఉంటాయి, ఆ 4 బుద్ధి, దాని కింద మనస్సు. ఈ మంత్రం ఏదైనా సరే మానసిక తలంలో ఉపయోగించాలి. అంటే ఏంటి? ఒక మనిషి మనస్సు, లేకపోతే సామూహికంగా కొందరు మనస్సు, లేకపోతే ఎవరైతే ఈ ప్రపంచ చరిత్రని మార్చివేయగలిగే శక్తి గల స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళ మనస్సు మార్చివేయగలగటానికి మంత్రాన్ని ఉపయోగించాలి. అదేంటి, వాళ్ళ మనస్సును మార్చేయాలా అంటే, వాళ్ళ మనసును మార్చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు యాటమ్ బాంబు వేయాలి అని ఒకడు అనుకున్నాడు, యాటమ్ బాంబు నువ్వు వేస్తే నేను ఊరుకుంటాను, నేను 4 వేయగలనని ఇంకోటి అన్నాడు. ఇప్పుడు పిచ్చివాళ్ళ చేతిలో కొబ్బరికాయ, కోతి చేతిలో కొబ్బరికాయ అని ఒక సామెత ఉంది మనకు, అది ఏం చేస్తుందంటే ఎవడి మీద పడేస్తుందో తెలియదు, ఎక్కడ పడుతుందో తెలియదు. అలాగా ఒక మీటర్ నొక్కితే వెంటనే అటామిక్ వార్ హెడ్స్ రిలీజ్ అయ్యి ఎక్కడెక్కడ టార్గెట్ ఉంటుందో అక్కడక్కడ స్మాష్ చేసేస్తారు. ఇప్పటికే మనం హిరోషిమా నాగసాకి మీద, జపాన్ వాళ్ళ మీద అమెరికన్ వాళ్ళు యాటమ్ బాంబ్స్ వేయటం, దానివల్ల ఎఫెక్ట్, రేడియేషన్ ఎఫెక్ట్, 100,000 మంది క్షణాల్లో చచ్చిపోయారు. 45 సెకండ్ 30 సెకండ్లో పడింది అంతే, అది ఇంత చేస్తే 15 సెకండ్లో, లేకపోతే అంత సెకండ్స్లో కొన్ని 100,000 మంది చచ్చిపోయారు. కొన్ని ఏళ్ల తరబడి ఇప్పటికీ ఇంకా రేడియేషన్ ఎఫెక్ట్ తో క్యాన్సర్లు వచ్చి అలాగా డిఫార్మ్డ్ బాడీస్ తోటి ఇంకా బాధపడుతూ ఉన్నారు జపాన్. ఇంత దారుణమైన జరుగుతూ ఉంటే అలాంటి మీట నొక్కాలంటే ఎవడి మనసులో ఉందో వాడి మనస్సును మార్చాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం జర్మన్ లేకపోతే అటువైపు యూరోపియన్ కంట్రీస్కి సిరియా ఇటువైపు నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి వలస వెళ్లే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారని పేపర్లో వస్తుంది. ఇలాంటివి కావాలా మనకు గాయత్రి మహావిజ్ఞానంలో లేకపోతే వైట్ మ్యాజిక్లో అంటే వరల్డ్ ఈవెంట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు సిరియాలో అంత గొడవ అవుతుంటే అటు రష్యా ఇటు అమెరికా వీళ్ళిద్దరు కూడా వాళ్ళు పార్ట్ వాళ్ళు ప్లే చేస్తున్నారు, ఎవడ ఇంట్రెస్ట్ వాళ్ళు. కానీ మానవత అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఆ మానవ జాతికి సంబంధించిన ఏదైతే ఫైనర్ ఆస్పెక్ట్స్ ఉంటాయో ఆ ఫైనర్ ఆస్పెక్ట్స్లో మానవత ఎప్పుడు బతకాలి. కాబట్టి అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, ఆ ఎవరెవరు తప్పులు చేయటం వల్ల ఎవరెవరు యుద్ధాలు దిగి వీళ్ళందరూ వలసపోయేటట్టు చేస్తారు, అలాంటి వాళ్ళ మనస్సు కనుక మారితే యుద్ధం ఆగిపోతుంది, వలసలు ఆగిపోతాయి, ఎక్కడ వాళ్ళు అక్కడ సుఖంగా ఎవరి దేశంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక ఇసోట్రిక్ గ్రూప్గా, ఇసోట్రిక్ గ్రూప్ అంటే ఆధ్యాత్మికంగా ఒక చక్కటి అవగాహనతోటి ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి, ప్రపంచంలో ఆనందాన్ని నింపాలి, ప్రపంచంలో సుఖ సంతోషాలతో జీవితం గడిపే పరిస్థితులను కల్పించాలి, ప్రపంచంలో అందరికీ జ్ఞానం అందాలి. ఎవరి జ్ఞానం ఎవరి సొత్తు కాదు, కాబట్టి పేటెంట్ రైట్స్ అని కొట్టుకోకూడదు వస్తుంది మీరు. వితౌట్ మై పర్మిషన్ నో పార్ట్ ఆఫ్ దిస్ బుక్ క్యాన్ బి కాపీడ్ ఆర్ పబ్లిష్డ్ అదర్వైజ్ క్రిమినల్ యాక్షన్ విల్ బి టేకెన్ అని వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, ఇట్ ఈజ్ యూనివర్సల్. సరే, అది వేరే విషయం. అందుకని ఇప్పుడు ఒక్కళ్ళు ఎవరైనా సరే సాధన చేస్తున్న వాళ్ళు చేస్తున్న ఆ మంత్రశక్తి ఎక్కడ పనిచేయాలి అని వాళ్ళకి క్లియర్ ఐడియా ఉండాలి. అది మనం ఇవాళ క్లాసులో చెప్పుకుంటున్న మొదటి పాయింట్. ఇంట్లో కూర్చుని నేను హైదరాబాద్లో గాయత్రి చేస్తున్నాను, లేకపోతే నేను ఎక్కడో హోస్టల్లో కూర్చుని నేను చేసుకుంటున్నాను అంటే అక్కడ కూర్చునే చేస్తాం, కానీ అది ఎక్కడ పనిచేస్తుందంటే ఈ భూమికి ఒక మానసిక తలం ఉంటుంది. మనిషికి ఎలాగైతే ఒక మనస్సు, ఎలాగైతే ఒక ప్రాణమయ శరీరం, ఎలాగైతే ఒక కోరికల శరీరం, ఎలాగైతే ఒక ఏదరిక్ డబుల్ అంటే భౌతిక శరీరం దాని ముందర ఏదరిక్ బాడీ ఉంటాయో అలాగే భూమికి కూడా ఉంటాయి. భూమికి ఎక్కడి నుంచి వస్తాయంటే మనుషులందరి మనస్సు కలిపితే దానికి మనస్సు అవుతుంది. మనుషులందరి వైటల్ బాడీ ఒక బాడీ అనుకుంటే దానికి ఒక బాడీ అవుతుంది. మనుషులందరి కోరిక ఒక బాడీ అనుకుంటే భూమి యొక్క యాస్ట్రల్ బాడీ అవుతుంది. మనుషులందరి శరీరంతో కలిసి ఫిజికల్ బాడీ ఉంటుంది. ఆ ఫిజికల్ బాడీ ఆఫ్ ది ఎర్త్ ఏదైతే ఉందో దాని నుంచే ఈ అణువులన్నీ పుడతాయి. కాబట్టి మన శరీరంలోవి ఈ భూమికిను ఈ శరీరానికి ఒకటే, తేడా ఏం లేదు. అందుకని ఒక చోట కూర్చోబెట్టి గాయత్రి చేసినంత మాత్రం ఏమవుతుంది అనే ప్రశ్నకి సరైన ఆన్సర్ చెప్పాలి అంటే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ కూర్చున్న వాళ్ళ జపశక్తిని అంతటినీ పరమ పూజ్య గురుదేవులు కానీ రామకృష్ణ మాస్టర్ కానీ ఏం చేస్తారంటే దానికి ఒక డైరెక్షన్ ఇస్తారనమాట. ఎటువైపు ఇస్తారు డైరెక్షను, ఈ భూమి యొక్క మానసిక తలంలో ఇది పనిచేయాలి. ఎవరెవరైతే ఈ వరల్డ్ ఈవెంట్స్ని అటు సైన్స్లో కానీ మొన్న చెప్పుకున్నాం సైన్స్లో ఒక డిస్కవరీ ఆ న్యూట్రాన్స్ కాదు దాని పైన ఉండేవి అవి పదార్థం కూడా కలిగి ఉంటాయి, దానికి ఏవి అడ్డురావు, అది రూపాలు మార్చుకుంటాయి, ఇవన్నీ మనలో కూడా ఎలా జరుగుతాయో ఇదివరకే తైత్తరీయోపనిషత్తులో మన వాళ్ళు చెప్పారని చెప్పుకున్నాం. అలాంటి డిస్కవరీస్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు గురుదేవులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ప్రేరణను ఇస్తారు, ఇంకో ఈ రకంగా కనిపెడితే బాగుంటుంది ఆలోచన వచ్చేట్టు చేస్తారు. అలాగే బిజినెస్ పీపుల్ కూడా అందరూ ఎలాగ ఇబ్బంది పడకుండా జీవించవచ్చు అనే ఐడియాతోటి బిజినెస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, అలాంటి ఐడియాస్ వచ్చేటట్టు చేస్తారు వాళ్ళకి. అలాగే ఆర్ట్ సినిమాలు తీసేవాళ్ళు కొందరు మంచి మంచి సినిమాలు తీస్తారు, అవి చూస్తే చాలా మందికి వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పులేంటో తెలిసి అవి చేయకుండా మంచి మార్గం వైపు వెళ్తారు. గుడ్విల్ క్రియేట్ చేస్తారు సినిమాల ద్వారా, నాటకాల ద్వారా, ఇంకా రకరకాల ఆర్ట్ ఏదైతే ఉంది వాటి ద్వారా. అలాగే ఇంకా రైటింగ్, పుస్తకాలు రాయటం. నిన్న పేపర్లో అయితే చూసారు ఒక అతనికి ఆటో డ్రైవర్ అతను మద్రాసులో, అతనికి ప్రైజ్ వచ్చింది. అతని సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్నో వాటిలో కాంపిటీషన్లో అది కూడా సెలెక్ట్ అయ్యింది. ఇంత చేస్తే అతను రాసిన కథ ఏంటంటే, అతను గుంటూరులో 15 రోజులు జైల్లో ఉన్నట్టు, వాళ్ళ చితకబాధ అన్నింటినీ కూడా ఓ పుస్తకంలో రాసి దాన్ని హిందీ తమిళ వరల్డ్ సినిమా తీశారు. దానికి వరల్డ్ వైడ్ గా ఓ పర్టికులర్ దానికి సెలక్షన్ పంపిస్తే ఇది సెలెక్ట్ అయ్యింది, ఇవన్నీ కాంపిటీషన్ పంపిస్తే సెలెక్ట్ అయ్యింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, మనిషి యొక్క ఆలోచనని ప్రభావం చేసే రచనలు, అలాంటి సైంటిఫిక్ డిస్కవరీస్, అలాగే పొలిటికల్ ఫీల్డ్లో మనందరినీ ప్రభావితం చేసే రకరకాల డెసిషన్స్ ఉంటాయి. ఆ డెసిషన్స్ వల్ల ప్రజల జీవితాలు బాగా అవ్వచ్చు, లేదా అల్లకల్లోలు అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాజీ జర్మన్ హిట్లర్ ఎవడైతే ఉన్నాడో, హిట్లర్ జర్మనీలో ఏం చేశాడో ఆ చరిత్ర చదివితే, అతను పవర్ఫుల్ లీడర్ బాగుంది, అతనికున్న పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంతా తెలుస్తుంది. కానీ అదంతా కూడా ఎగ్నిస్ట్ ధర్మం. అలాంటి వాళ్ళ మనసులు మార్చాలి. అలాగే బ్రింద్రైన్ వాలా గురువు గారు డైరెక్ట్గా చెప్పారు, బ్రింద్రైన్ వాలా అని ఒకడు ఉన్నాడు పంజాబ్లో, వాడిని నేనే స్వయంగా ఒక సైనికుడిగా వెళ్ళి హతమార్చి వచ్చేసానండి. క్లియర్గా ఉంది హిందీ అఖండ జ్యోతిలో, క్లియర్గా రాశారు, ఆయనే రాసుకున్నారు, నేనే చంపేసేవాడిని. అలాగా సంత బింద్రైన వాళ్ళ మళ్ళీ సంతువాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మన మంత్రము ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, పరమపూజ్య గురుదేవులు కానీ మిగతా గురువులందరూ మానసిక తలంలో ఉపయోగిస్తారు. సో దట్ వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. విచారక్రాంతి అభియాన్ అంటే ఎక్కడ వస్తుందండి, మనందరం మారిపోయాం కదా ఆల్రెడీ మన ఆలోచనలు. మన ఆలోచన మారితే ఏమవుతుందంటే, మనం గురువులు పని చేయడానికి ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా పనిచేస్తాం. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, హెడ్స్ ఆఫ్ ది స్టేట్, ఒక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అలాగే రష్యా ప్రెసిడెంట్ ఉన్నాడు, లేదా చైనా వాడు ఉన్నాడు, లేదా పాకిస్తాన్ వాడు ఉన్నాడు, ఇండియా వాడు ఉన్నాడు. ఇవన్నీ కాకుండా కొన్ని కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ హెడ్స్ ఉంటారు. అలాంటి హెడ్ ఒక్కడ మారాడు అనుకోండి, మొత్తం మిలిటెంట్ గ్రూప్ అంతా మారిపోయింది. ఆ రకంగా మానసిక తలలో మంత్రాన్ని ఉపయోగించాలి. తర్వాత వచ్చేది, ఇప్పుడు సాధకుడు ఎలా ఉండాలి, ఈ మంత్రం చేసే సాధకుడు, అది చాలా ఇంపార్టెంట్ కదా. మంత్రం ఎలాగా చేస్తాం, కానీ ఈ సాధకుడి మనస్సు పూర్తిగా అతడి అధీనంలో ఉండాలి. గాయత్రి జపం చేస్తున్నామండి, కానీ బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అలా చేయకూడదు. దానికి ముందర బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకని ఒకటే మంత్రం మీద దృష్టి ఉంచాలి. ఉండదు, ఉండంత మాత్రమే మానేయాలి అంటే మానేయక్కర్లేదు. అప్పుడు ఏం చేయాలంటే, మంత్రాన్ని 3 రకాలుగా జపించవచ్చు. ఒకటి పైకి, 2వది పేదాలు కదుపుతూ పైకి వినిపించకుండా గొడుక్కుంటున్నాడు, మనకే వినిపిస్తుంది. 3వ రకం ఏంటంటే, పూర్తిగా పేదాల కథలు, నాలుక కథలతో అసలు ఏమి కథలు, లోపల లోపల మనస్సులోనే జరుగుతుంటుంది. ఈ 3 రకాలుగా జపం చేయొచ్చు. ఒకటి వైఖరి వాక్ అనమాట, బాగా పైకి అంటాం. 2వది ఉపాంశు అంటే, ఊరికి పేదాలు కదులుతుంటాయి, పక్క వాళ్ళకి వినపడదు మనకు వినిపిస్తుంది, అలా చేయొచ్చు. 3వది మానసికం. దీంట్లో మనసు అటు ఇటు పోకుండా ఉండాలంటే, మనం అంటున్న గాయత్రి మంత్రం కానీ, మనం అంటున్న ఏదైనా సరే, ఆ మంత్రాన్ని మనం వింటూ చెయ్యాలి. గాయత్రి మంత్రం చేస్తున్నంతసేపు ఓం భూ, మీ నుంచి వస్తున్న ఆ మంత్ర శబ్దం మీరే వినాలి. అప్పుడు మనస్సు అటు ఇటు పోదు, స్వాధీన మనస్సు. శ్రీరామచంద్రుడి యొక్క 16 లక్షణాల్లో ఎప్పుడూ చెప్పేది మొదటి లక్షణం ఏంటంటే, అది స్వాధీన మనస్సు గలవాడు. సాక్షాత్తు పరబ్రహ్మం శ్రీరాముడిగా పుట్టినప్పుడు ఆయనకున్న మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, స్వాధీనమైన మనస్సు గలవాడు శ్రీరామచంద్రుడు. అదే పేరు పెట్టుకున్న గురువు గారు కూడా ఆత్మకథలో రాసుకుంటారు, స్వాధీనమైన నా మనస్సును చూపించే చమత్కారాలు ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ, నా అసలైన తపశ్శక్తి ఇంతవరకు తీయలేదు, దాన్ని వాడలేదు అని అంటారు. కాబట్టి స్వాధీనమైన మనస్సుకు ఉన్న శక్తి ఎంతో గురుదేవుడు ఆత్మకథ చదివితే మళ్ళీ ఇంకోసారి అర్థమవుతుంది. ఆ రకంగా మన మనస్సు మన స్వాధీనంలో ఉంచుకుని గాయత్రి చేస్తే, అప్పుడు మనం ఆ మంత్రానికి ఒక డైరెక్షన్, ఎక్కడ మానసిక తలం అంతా ఇదిగో ఇలా నిండిపోవాలి, మానసిక తలంలో జరగాలి ఈ కార్యక్రమం, ఏం జరగాలి, వాతావరణ కాలుష్యం అంతా పోవాలి మానసిక తలంలో, మన ఆలోచనలో ఉన్న దోషం పోవాలన్నమాట. ఆలోచనలో దోషం ఎక్కడ ఉంటుంది, ఆలోచనల్లోనే ఉంటుంది. కాబట్టి మానసిక తలం ప్యూరిఫై అవ్వాలి. అలాగే సద్బుద్ధి ప్రవర్తన, సద్బుద్ధి అనేది కూడా మానసిక తలంలో ఉంటుంది, విశ్వ కళ్యాణం అనేది కూడా మానసిక తలం. కాబట్టి మన మనస్సు మన స్వాధీనంలో ఉంచుకోవటానికి, మనం చేసే గాయత్రి మంత్రాన్ని మనం వింటూ ఆ మంత్ర జనితమైన అంటే మంత్రం చేయడం వల్ల వచ్చే శక్తి మొత్తం కూడా ఈ భూమి యొక్క మానసిక తలంలోకి వెళుతోంది, అక్కడ కావాల్సిన మార్పులన్నీ చేస్తుంది. ఇదంతా ఎలా చేస్తోంది అంటే గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల. అది ఒకటి. మూడు, ఇప్పటికి రెండయ్యాయి, మానసిక తలంలో ఉపయోగించాలి, సాధకుడి మనస్తత్వం అధీనంలో ఉండాలి. మూడోది ఏంటి, ఆ మంత్రం యొక్క అర్థం మనకు గుర్తుండాలి. ఊరికే అర్థం తెలియకుండా గాయత్రి మంత్రం చేసామనుకోండి, ఇది అర్థం. అందుకని మొట్టమొదట గాయత్రి మంత్రం జపం చేసే ముందు గురువుదేవులు ఇచ్చిన ఆ మంత్ర అర్థాన్ని చక్కగా చదువుకోవడం, ఓహో ఇలా మా అందరి బుద్ధుల్ని సన్మార్గంకు ప్రేరేపించుగాక అని ఒకటే కాకుండా ఇంకా పైన ఇచ్చారు కదా, దుఃఖనాశకం, పాపనాశకం, సుఖస్వరూపం ఆయన సవితా తేజస్సు మా అంతరంగంలో ధారణ చేసుకుందాక, అది మా అందరి బుద్ధులు సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని. అది ఎలాంటిదంటే శ్రేష్టమైనది. తర్వాత వరేణ్యం, వరేణ్యం అంటే కోరదగింది, అది తప్ప ఇంకో కోరదగటానికి ఏది లేదు. అలాంటి సృష్టిలోనే అతి మూల్య అమూల్యమైనది, అత్యంత శ్రేష్టమైనది, అన్నిటికంటే మించి కోరేది అనమాట వరేణ్యం. అలాంటి సవితా తేజస్సుని నా అంతరంగంలో ధారణ చేస్తున్నాను, అది మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అనే అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని గాయత్రి మంత్రం చేయాలి. చేస్తూ వినియోగంపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు వినియోగంపై దృష్టి అంటే ఈ మంత్ర ఈ అర్థం కల ఈ మంత్రం వాతావరణానంతలో ఉన్న కాలుష్యాన్ని పోగొడుతుంది, ఈ మంత్ర అర్థం ఏదైతే ఉందో, ఈ అర్థం కల ఈ మంత్రం ఏదైతే ఉందో ఇది సద్బుద్ధిదాయకమైనది, అలాంటి గాయత్రి మంత్రం నేను చేస్తున్నాను. అలాగే చివరిగా విశ్వకళ్యాణం, ఇవన్నీ కూడా ఒక మంత్రం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు అన్నమాట. ఏ మంత్రం అయినా సరే, అదైన తర్వాత ఇంకో పాయింట్ ఉంది, అదేంటంటే మనస్సులో కానీ పెదాలు కదుపుతూ కానీ పైకి కానీ చేసే మంత్రం పూర్తి ఎఫెక్ట్తో పనిచేయాలంటే మంత్రాన్ని ఆత్మశక్తితో జోడించాలి. ఆత్మశక్తితో జోడించడం అంటే ఏంటి తెలుసుకుందాం. ఆత్మశక్తితోటి మంత్రాన్ని జోడించి మనస్సును ఓ దిశగా నిర్దేశించి అది ఒక ఫలానా చోట పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం, ట్రబుల్ షూటింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో వరల్డ్లో అందరికీ తెలుసు, పేపర్ చూస్తే తెలుస్తుంది ఫలానా చోట ట్రబుల్ షూటింగ్. ఆ ట్రబుల్ షూటింగ్ ఏరియాలో మానసిక తలవంతా కూడా శాంతితో నిండిపోయింది, ప్రేమతో నిండింది, కరుణతో నిండి ఉన్నది, సహకారంతో నిండి ఉన్నది, సోదరభావంతో నిండి ఉన్నది, తర్వాత జ్ఞానంతో నిండి ఉన్నది, వెలుగుతో నిండి ఉన్నది, తర్వాత అక్కడ అందరి బుద్ధులు చక్కగా సన్మార్గం వైపు ప్రేరేపించబడుతున్నాయి. అక్కడ ఎవరెవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ మనస్సంతా కరుణతో నిండిపోయింది, అక్కడంతా అహింస నిండిపోయింది. ఇలాగా ఒక థాట్ ఫామ్ మనం ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేస్తూ అప్పుడు మంత్రం ఉచ్చరించాలి. ఇంతకీ ఆత్మశక్తితోటి మనం దీన్ని చేస్తున్నామంటే ఎక్కడైతే నిస్వార్థం ఉంటుందో, ఎక్కడైతే అసంగత్వం ఉంటుందో, డిటాచ్మెంట్ అనమాట, డిటాచ్డ్ యాటిట్యూడ్ అంటే ఇది చేస్తే నాకేమొస్తుంది అనే ప్రశ్న లేకుండా పూర్తి తత్పరతతోటి, నేనే పని చేసినా పూర్తి తత్పరతతో చేస్తాను అంటారు గురువు గారు. అలాగా గురువు గారు ఇచ్చారు కాబట్టి నేను పూర్తిగా దీంట్లో ఏకమై చేస్తాను, తత్పరత అంటే తప్ప ఇంకోటి లేదని అర్థం, అలాగ చేస్తాను అనే ఒక డెసిషన్ తీసుకుని ఒక గ్రూప్ మొత్తానికి మంచి చేయడానికి చేసే ప్రయత్నంలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ఆత్మశక్తి అంటే. ఆత్మ అనే పదానికి సోల్ అని చెప్పుకుంటే కనుక సోల్ ఇంట్రెస్ట్, సోల్ ఎనర్జీ ఇవన్నీ కూడా దేనికి వర్తిస్తాయంటే ఒక సమూహానికి సంబంధించి. గాయత్రి పరివారం ఉంది అనుకోండి, అదొక పెద్ద సమూహం. మిషన్ ఆర్కే అది కూడా సమూహమే. ఇవన్నీ సమూహాలన్నీ వాటి అంటే ఆ సమూహం యొక్క ఇంట్రెస్ట్ కోసం చేసే ప్రయత్నంలో ఏ శక్తిని ఉపయోగిస్తామో ఆ శక్తి ఆత్మశక్తి. ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఆత్మశక్తి బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, వ్యక్తిగత స్వార్థము కన్నా సామూహిక స్వార్థానికి నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను అని చెప్పిన గురుదేవుల సంకల్పాన్ని ఎదురుకుండా పెట్టుకోవాలి. అది గ్రూప్ వర్క్ అన్నమాట. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి శాంతిగా ఉండాలి అని ఒకసారి ఉచ్చరించామంటే గాయత్రి మంత్రం ఖచ్చితంగా అది పనిచేస్తుంది. పనిచేసి అది గ్రూప్ వర్క్ని డెవలప్ చేస్తుంది. గురువుగారు అంటారు కదా, మాస్టర్ అంటారు, గ్రూప్గా చేయండి మీరు, ఇండివిజువల్గా కాదు. గ్రూప్గా అంటే మనం ఏమన్నా ఇప్పుడు అమెరికా వెళ్ళి గ్రూప్గా అక్కడ చేయగలమా? చేయలేము. కానీ ఎక్కడున్నా సరే ఒకే టైంకి అందరూ ఒకసారే చేస్తే, సపోజ్ ఆరింటికి రోజు గాయత్రి మంత్రాన్ని 5 మాలలు చేస్తాం, లేకపోతే 3 మాలలు చేస్తాం, ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే అలా ఒక కండిషన్ పెట్టుకుంటే అదొక గ్రూప్ ఎఫర్ట్, ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి ప్రపంచ శాంతికి మనందరం పనిచేసిన వాళ్ళం అవుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఆత్మశక్తితో పనిచేయటం అంటే. అప్పుడు ఆ మంత్రంతో తయారైన ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే అదొక సజీవ, ఒక మనిషి ఎలాగైతే పనిచేస్తాడో అలా సజీవంగా ఉంటుంది. ఆత్మశక్తితో కూడుకున్న మంత్రం చెయ్యటం వల్ల వచ్చే ఒక ఆకారం ఉంటుంది, ఒక రూపం ఉంటుంది. ఆ రూపం ఎలాగ ఉంటుందంటే సాక్షాత్తు ఒక మనిషి ఉంటే ఎలా ఉంటాడు, అలా సజీవంగా ఉంటుంది. అలాగే దాంట్లో జ్ఞానం ఉంటుంది, దాంట్లో వెలుగు ఉంటుంది. అలాంటి ఆ జ్ఞానము ఆ వెలుగు మానసిక తలంలో ఉన్న సబ్స్టెన్స్ మీద ఉపయోగించమంటాడు. మానసిక తలంలో ఉన్న సబ్స్టెన్స్ ఏంటి? ఈథర్స్, 4 ఈథర్స్ ఉన్నాయి కదా, ఏంటవి? ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. మెంటల్లో మళ్ళీ ఏమంటాం, ఫిజికల్ ఈథరిక్, లేకపోతే ఫిజికల్ ఈథరిక్, యాస్ట్రల్ వైటల్, మెంటల్. ఫిజికల్ ఈథరిక్ కలిపి ఒకటే కదా, కాబట్టి ఇదంతా ఒకటి. నెక్స్ట్ వచ్చేది యాస్ట్రల్, తర్వాత వచ్చేది వైటల్, తర్వాత వచ్చేది మెంటల్. ఆ 4 ఈథర్స్ మీద మనం చేసే గాయత్రి మంత్రం ప్రభావం చూపిస్తోంది అని ఒక కరెక్ట్ ఐడియా ఉండాలి మనకు. గాయత్రి మంత్రంలోంచి వచ్చే వెలుగు, గాయత్రి మంత్రంలోంచి వచ్చే జ్ఞానం, గాయత్రి మంత్రంలోంచి గురుదేవులు ఇచ్చిన ప్రేరణ ఈ విశ్వశాంతికి, ఈ వాతావరణ కాలుష్య నివారణ కోసం, సద్బుద్ధి ప్రవర్ధన కోసం, ఈ మెంటల్ ప్లేన్లో ఉన్న ఈ 4 ఈథర్స్ మీద పనిచేస్తున్నాయి అని క్లియర్ కట్ ఐడియా ఉండాలి మనకు గాయత్రి మంత్రం చేసేది. ఇవి చేయటం వల్ల ఏంటంటే ఆ మెంటల్ సబ్స్టెన్స్ మారుతుంది. ఎప్పుడైతే పదార్థం మారుతుందో, పదార్థం ఎందుకు మార్చాలి అని ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే, సూర్యకాంతి ఉందనుకోండి, అది వజ్రం మీద పడితే ధగ 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 మెరుస్తుంది కదా, అదే అద్దం మీద పడితే రిఫ్లెక్ట్ అవుతుంది, అదే రాయి మీద పడితే ఏమీ అవదు, అలా ఉంటుంది. కిరణాలు కనిపించవు మనకు, రాయి ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. రాయి మీద అవే కిరణాలు పడతాయి, అద్దం మీద అవే కిరణాలు పడతాయి, ఒక ప్రిజం పెడితే ప్రిజం మీద కూడా అవే కిరణాలు పడి మళ్ళీ 7 రంగులుగా విడిపోతాయి, అదే ఒక వజ్రం మీద పెడితే అది దగ్గర 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 కళ్ళు మనం చూడలేము దానికి అలా మెరిసిపోతాయి, అలాగే నీళ్ల మీద పడితే బ్రహ్మాండంగా రిఫ్లెక్ట్ అవుతాయి అద్దం మీద పడినట్టు. అంటే అక్కడ ఒక రాయి ఒక పదార్థం, అలాగే ఒక అద్దం ఒకదొక పదార్థం, అలాగే వజ్రం పదార్థం, అద్దం పదార్థం, నీళ్లు పదార్థం, ఒట్టి మట్టి మీద పడింది భూమి అదొక పదార్థం. ఇలాగా పదార్థంలో ఉన్న రిఫైన్మెంట్ బట్టి, పదార్థంలో ఉన్న సున్నితం అయిన భాగాలను బట్టి అది సూర్యకిరణం ఒక్కటే అయినా ఎలాగైతే కొన్ని దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయో, కొన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయో, కొన్ని ఆ వెలుగుని ఇంకా ఎక్కువగా మన అద్దంలో సూర్యుడిని అసలు చూడలేము, మామూలుగా చూడగలమేమో కానీ కదులుతున్న నీళ్ల మీద పడిన సూర్యకిరణాలు చూసామంటే కళ్ళు పోతాయి వెంటనే, చాలా డేంజరస్. మామూలుగా ఒక్కవేళ చూసినా పోని కళ్ళు, కదులుతున్న నీళ్ళల్లో నుంచి వచ్చే ఆ రిఫ్లెక్టెడ్ సన్ రైస్ కళ్ళు పోగొట్టేయగలవు, అంత శక్తి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే పదార్థంలో ఉన్న శక్తి ఏంటంటే, పదార్థం ఎందుకు ఉంది అంటే అసలు ఆ భగవంతుని శక్తిని వ్యక్తీకరించడానికి ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ గాయత్రి మంత్రం చేయటం వల్ల ఆ మెంటల్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 4 ఈథర్స్ని మనం మౌల్డ్ చేయటానికి, మార్చడానికి గురుదేవుళ్ళ తోడు కలిసి గాయత్రి మంత్రం చేస్తున్నాము, ఇది భావన ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇది చేయటం వల్ల వ్యక్తికి ఏమవుతుంది, సపోజ్ యాజ్ ఎ గ్రూప్ మనం మిషన్ ఆర్కైజ్ చేస్తున్నాం, ఇదంతా బాగా చాలా నచ్చిందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది ఐడియా, ఓ బ్రిలియంట్, ఆసమ్, ఇలాగేవో రకరకాల ఇంగ్లీష్ పదాలన్నీ చెప్పేసి అవును చివరికి వచ్చేసరికి మళ్ళీ చేస్తే నాకేంటి అనే ప్రశ్న కలియుగం కదా మామూలు, అది ఎంత గొప్ప విషయం చెప్పినా ఇది చేస్తే నాకేం వస్తుందండి అని అడుగుతారు. ఏమి వస్తుందంటే ఏమి రాదని ఒక మహాత్ముడు చెప్పాడు, కానీ ఏ వస్తుందో చెప్తున్నారు. ఏంటి వస్తాయంటే, ఒకటి మనలో సంకల్ప శక్తి పెరుగుతుంది. రోజు ఒక టైంకి గాయత్రి మంత్రాన్ని ఈ పర్టికులర్ పర్పస్ కోసం చేస్తున్నాను నేను అనే ఎప్పుడైతే ప్రారంభించామో ఆ రకమైన సంకల్పం మనలో ఇంకా ఇంకా పెరుగుతుంటుంది. వాతావరణ కాలుష్యం వాడనార్థం, సద్బుద్ధి ప్రవర్తనార్థం, విశ్వ కళ్యాణార్థం. కొత్త వాళ్ళు వింటే ఇదేంటయ్యా చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అంటారు కదా, నువ్వు ఇలా అంటావు ఏంటంటే మాకు ఇదే నేర్పారు మా గురువు గారు, ఈ సంకల్పం మా సంకల్పం అంటాం. ఎంత తేడా ఉంది చూసారు. అలాగా వ్యక్తిలో ఇది చేయటం వల్ల సంకల్ప శక్తి పెరుగుతుంది. రెండోది ప్రేమ వస్తుంది వాడికి తెలియకుండా. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటి మీద ప్రేమ పుడుతుంది. ఇంతటి వరకు ఈ పిల్లవాడు నా పిల్లవాడు, వీడికి బాగుంటే చాలు అని అనుకున్నవాడు కాస్త, వాడు నీగ్రో అని కానీ, వాడు లేదా పాకిస్తాన్ వాడు కానీ, వాడు చైనా వాడు కానీ, లేదా వీడు ఉగ్రవాది అని కానీ చూడరు. ఆ సమయం వచ్చినప్పుడు మన పిల్లల్ని, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఎంత ప్రేమగా ఆదరంగా చూస్తామో, వాళ్ళకి అవసరమైతే సేవలన్నీ చేస్తామో. అలాగే ఎవరికి ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళని అలా మనం ఆదరంగా చూడగలం, ప్రేమతో చూడగలం. అలాంటి ప్రేమతత్వం మనలో డెవలప్ అవుతుంది. ప్రేమతత్వం ఎలా వస్తుందండి అంటే మన ఆలోచనలు బట్టి వస్తుంది, మన సత్కర్మలు బట్టి వస్తుంది, మన చేతలు బట్టి వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత మన సంకల్పము ప్రేమ అనేవి సత్కర్మలుగా పనిచేస్తాయి, సత్కర్మగా పనిచేస్తాయి. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు గురువు గారు పిలవంగానే వచ్చి గాయత్రి యజ్ఞం చేస్తారు. అలాగే పైకి ఎలా ఉన్నా ఏమి రకాల రకాల తేడాలు ఉన్నా అందరూ వాతావరణ కాలుష్య నివారణార్థం అనేవి, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం, భూమిపై స్వర్గావతరణార్థం, స్వర్గావతరణ జరగటం కోసం భూమి మీద ఈ గాయత్రి జపం లేకపోతే ఈ గాయత్రి యజ్ఞం చేస్తున్నాం అనే సంకల్పం ఉంది చూసారు. అవి చేతలుగా కూడా పరిణమిస్తాయి, ఊరికే సంకల్పం ఊరికే ప్రేమ అనే మాటలుగా కాకుండా నిజంగా చేతలుగా కూడా కనిపిస్తాయి. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టు నాకు కాదు అని సాయిబాబా అన్నాడు అనుకోండి, అది విన్నప్పుడేముంది ఓహో ఇది నేను చేస్తే బాగుండు అనుకుంటాం, ఓ సంకల్పం వస్తుంది. ఆ తర్వాత ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి పెడదాంలే నిజమే ఆయన చెప్పింది బాగుంది అనే ఒక ఆలోచన వస్తుంది. దానివల్ల ఏమవుతుంది మెల్లిగా మనలో ఎదుటివాడు అనే కాకుండా బాబా చెప్పాడు అనే ఆయన మీద దృష్టిలో ఉన్న సరే ఇంకోటి పెట్టాలని మనం సంకల్పం తీసుకుంటాం. ఏదో అన్నదానకోనో లేకపోతే మనమే వంట వండి అందరికి పంచడమో చేస్తాం. ఆ రకంగా ఏమవుతుంది అసలు అంటూ సంకల్పం వస్తే దాంట్లోంచి ప్రేమ, దాంట్లోంచి సత్కర్మలు వస్తుంది. ఇవన్నీ మనకు వ్యక్తిగా వచ్చే పరిణామ క్రమంలో మనం ముందరకు ఎలా వెళ్తాం అనే ప్రశ్నకి ఆన్సర్ ఇదనమాట. పరిణామ క్రమంలో ముందరకు వెళ్ళాలంటే వ్యక్తిలో భగవత్ ప్రణాళికకు నేను కూడా ఏదో విధంగా నా వంతు కృషి చేస్తాను అనే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం తీసుకోవటం దాన్ని ప్రేమతో తీసుకోవాలి. ఇది చేస్తే కానీ కుదరదు బాబోయ్ చచ్చిపోతాం లేదా జన్మ వేస్ట్ అయిపోతుందిట, అలా భయంతో లేదా ఎవరు బలవంతంతో చేయడం కాదు, ప్రేమతో చేయాలి, ప్రేమతో సహనంతో చేయి పనులు అని చెప్తాడు శిరిడి సాయిబాబా. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. అదైన తర్వాత మనం చేసే కర్మలన్నీ కూడా ఈ రెండిటి వల్ల సత్కర్మలు అవుతాయి. ఇది సాధకుడికి వచ్చే ఉపయోగం. ఇంకా ఏంటంటే గాయత్రి మంత్రాన్ని చేసేటప్పుడు, లేకపోతే మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన గ్రేట్ ఇన్వొకేషన్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లైట్ విత్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్త్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ మెన్, లెట్ లైట్ డిసెండ్ ఆన్ ఎర్త్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లవ్ విత్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్ లెట్ లవ్ స్ట్రీమ్ ఫోర్త్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ మెన్, మే క్రైస్ట్ రిటర్న్ టు ఎర్త్, ఫ్రమ్ ద సెంటర్ వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నోన్ లెట్ పర్పస్ గైడ్ ద లిటిల్ విల్స్ ఆఫ్ మెన్, ద పర్పస్ విచ్ ద మాస్టర్స్ నో ఆన్సర్, ఫ్రమ్ ద సెంటర్ విచ్ వీ కాల్ ద రేస్ ఆఫ్ మెన్ లెట్ ద ప్లాన్ ఆఫ్ లవ్ అండ్ లైట్ వర్క్అవుట్ అండ్ మేడ్ సీల్ ద డోర్ వేర్ ఈవిల్ డ్వెల్స్, ఫ్రమ్ ద అవతార్ ఆఫ్ సింథసిస్ హూ ఇస్ టు కమ్ మే హిస్ ఎనర్జీ పోర్ డౌన్ ఇన్ ఆల్ ద కింగ్డమ్స్ అండ్ మే హీ లిఫ్ట్ అప్ దర్త్ ఇన్ టు కింగ్స్ ఆఫ్ బ్యూటీ దట్ లైట్ లవ్ అండ్ పవర్ రిస్టోర్ ద ప్లాన్ ఆన్ ఎర్త్. ఇలాంటి గ్రేట్ ఇన్వొకేషన్ ఇచ్చారు. ఈ గ్రేట్ ఇన్వొకేషన్ మన యొక్క ఇంగ్లీష్ టర్మ్ మీరు అందరు చాలాసార్లు వినుంటారు, ప్లానిటరీ లోగోస్, శబ్ద బ్రహ్మం. ఈ భూమికి సంబంధించిన శబ్ద బ్రహ్మం సగుణ బ్రహ్మం ఎవడైతే ఉన్నారో ఆయన మనస్సులోంచి వచ్చిన ఇంగ్లీష్ వర్షన్ అనమాట. ఇది పూర్వకాలం ఎప్పుడో మంత్రాలు ఉన్నాయి, దానికి ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ప్రచారం చేశారు కాబట్టి మాస్టర్ జ్వాలాకులు గారు అటు అమెరికాలో యూరప్లోను ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇది ఆ ప్లానిటరీ లోగోస్ యొక్క మైండ్లో ఉన్నది, ఆయన సంకల్పం అనమాట. ఆ నమ్మకంతో. అలాగే దీన్ని ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నానంటే, భూమిపై స్వర్గావతరణ కోసం మీరందరూ పనిచేయండి, ఈ దేవతలుగా మీరందరూ మారితే భూమి స్వర్గం అయిపోతుంది, స్వర్గాన్ని వేరుగా నేను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి దించట్లేదు అని చెప్పిన ఆ మాటల్లో ఎవరు చెప్పారు? సాక్షాత్తు గాయత్రి స్వరూపులు, యుగద్రష్ట, వేదమూర్తి, తపోవంచిత, పరమ పూజ గురుదేవులు చెప్తారు. ఆయన సంకల్పం అని గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా. భూమిపై స్వర్గావతరణ అనేది మన సంకల్పం కాదు, సాక్షాత్తు గాయత్రి స్వరూపులైన మాస్టర్ సంకల్పం. కాబట్టి అది అయి తీరుతుంది, మనం చేయకపోయినా అవుతుంది, మనం చేయకపోతే అవదా, మనం చేయకపోయినా అవుతుంది. అది అయితే ఇంకెందుకు మనం చేయటం అనకూడదు, మనం ఎందుకు చేయాలి ఆల్రెడీ చెప్పుకున్నాం. మనలో సంకల్పశక్తి పెరుగుతుంది, మనలో ప్రేమ పెరుగుతుంది, మనలో సత్కర్మలు చేసే బుద్ధి వస్తుంది, చేస్తాం. ఇవన్నీ మన పరిణామక్రమానికి ముందరకు తీసుకెళ్ళడానికి వచ్చే అవకాశాలు, వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే అవి మనకు ఉపయోగపడతాయి, లేకపోతే మనం వెనకబడిపోతాం అంతే సింపుల్గా. అందుకని ఆ దృఢమైన నమ్మకంతో భౌతిక తలంలో సరైన మార్పులు ఇది తీసుకొస్తోంది అనే దృష్టితోటి చేయాలి. భూమి స్వర్గావతరణ దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం చేస్తున్నామండి. ఎక్స్పెరిమెంటల్గా చేసాం ఎప్పుడన్నా, ఎక్స్పెరిమెంటల్గా చేసుకోవాలి. ఎక్కడ ఎక్స్పెరిమెంట్ అంటే మన మీదే. సీతారాం అనేవాడు ఏం చేయాలంటే తన మీదే ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఈ గాయత్రి మంత్రం చేస్తున్నాను, నాలో దుష్ప్రవృత్తుల నిర్మూలనం, సత్ప్రవృత్తుల సంవర్ధనం జరగాలి. నా మానసిక తలంలో ఉన్న చెడు ఆలోచనలన్నీ ఎగిరిపోవాలి, నా బుద్ధి సన్మార్గం వైపు ప్రేరేపించబడాలి అని నా మీద నేను ఈ మంత్రాన్ని నా మెంటల్ ప్లేన్లో ఉపయోగించుకున్నాను అని టెస్ట్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ గురుదేవులు ఇచ్చింది ఏంటంటే సామూహికం కాబట్టి, గ్రూప్ యాక్టివిటీ కాబట్టి, గ్రూప్గా చేస్తున్నప్పుడు వ్యక్తిగతమైన సంకల్పాలు ఏవి ఉండవు కాబట్టి, వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఏవి ఉండవు కాబట్టి, ఖచ్చితంగా గ్రూప్ అంతా కూడా ఆత్మ, ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఇండివిజువల్ ఆత్మ అనేది ఏం కాదు, అంత గ్రూప్ అంతే. ఈ గ్రూప్ అంతా కలిపి ఒకే ఆత్మగా పనిచేస్తుంది. అసలు ఆత్మ అంటేనే ఒకటి, సీతారాంలో ఉన్న ఆత్మే, తేజలో ఉన్న ఆత్మ, ఇంకా కల్పన గారిలో ఉన్న ఆత్మ, శైలజ గారిలో ఉన్న ఆత్మ, ఒక కుక్కలో ఉన్న ఆత్మే, పంజిలో ఉన్న ఆత్మ, కాలు కింద చచ్చిపోతుంది పాపం చేయమని. కానీ వాటికి ఇండివిజువల్ ఆత్మలు ఉండవు, వాటిని గ్రూప్ సోల్ అంటారు వాటిని. అలాగా ప్రతి జీవిలోనూ ఉన్నది భగవత్ చేతనత్వ శక్తి, ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో అది ఒక్కటే. సూర్యుల్లో ఉన్నా, మనలో ఉన్నా, అక్కడ ఎక్కడ పనిచేస్తున్నది ఒక్కటే, అది అసలు విషయం అన్నమాట. ఆ రకంగా మనం ఎప్పుడైతే ఒక బృందంగా పనిచేస్తాము, సామూహికంగా ఒక గ్రూప్గా పనిచేస్తాము, అప్పుడు భౌతికంగా కూడా మార్పులు వస్తాయి. అందుకని ఏం చేశారు మన వాళ్ళు అంతగా చేయలే కానీ, మాస్టర్ ఎప్పుడు చెప్తారు మహర్షి మహేష్ యోగి ఎఫెక్ట్ అని, వాళ్ళు ఒక పర్టికులర్ ఏరియా ఎంచుకొని దీని మీద ఇది చేశారు, అప్పుడు అక్కడ మార్పు కనిపిస్తుంది. అలాగా మనం గురుదేవుల సంకల్పం, ఎస్ ఇదిగో మేము చూపిస్తామని ఒక సంకల్పం తీసుకున్నాం, వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రస్తుతం ఎక్కడ టర్మాయిల్ ఉంది ప్రపంచ వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే సిరియా దగ్గర అక్కడ గొడవలు అవుతుంది. కాబట్టి భూమిపై స్వర్గావతరణ అనే కార్యక్రమం అక్కడ మొదలెట్టాలి, అయితే అక్కడ శాంతి నెలకొవాలి, శాంతి నెలకొల్పబడాలి. అక్కడెక్కడ ఎవరెవరైతే కొట్లాడుకుంటున్నారో వాళ్ళ మనసులన్నీ కూడా ప్రేమతో దయతో కరుణతో నిండిపోవాలి, ఆ ప్రదేశం అంతా శాంతిమయం అవ్వాలి, ఆనందమయం అవ్వాలి, సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలి. ఈ సంకల్పంతో చేసామనుకోండి రోజు ఇంతసేపు అని గాయత్రి గ్రూప్గా ఒకే టైంకి, వేరువేరుగా ఉండొచ్చు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, ఒకళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఒకళ్ళు ఢిల్లీలో ఉండొచ్చు, ఇంకోళ్ళు లండన్లో ఉండొచ్చు, ఇంకొకళ్ళు నాలా విజయవాడలో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఒకే టైంకి మనం ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడా ఇలా మారుతుంది అనే భావనతో చేయటం అనేది మనం నిజంగా గురుదేవులు పని చేసిన వాళ్ళం అవుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. భౌతిక తలంలో సరైన మార్పులు తెస్తోంది అనే దృష్టి ఉండాలి. మళ్ళీ ఊరికే క్యాజువల్గా చేయటం కాదు, క్యాజువల్గా చేయకూడదు ఎప్పుడు కూడా. గాయత్రి మంత్రం మనకు తెలుసు అంటే ఏం తెలుసు, గాయత్రి మంత్రం ఏం తెలుసు, ఊరికే గాయత్రి మంత్ర అక్షరాలు దాంట్లో ఏమున్నాయంటే ఓం, నెక్స్ట్ భూ, తర్వాత భువ, తర్వాత స్వహ, తర్వాత ఏమొస్తుందంటే తత్, స, వి, తు, అలా మొత్తంగా 24 చెప్పగలం. కానీ గాయత్రి మంత్రం చేయటం వల్ల ఏమేమవుతాయో చెప్పగలమా? అది అనంతం. దానికి ఉన్న జ్ఞానం సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పాడు. ఆ బ్రహ్మ యొక్క గుర్తే మొట్టమొదటి ఓంకారం. ఆ ఓంకారం అర్థం కాలేదు. అర్థం కాకపోతే అప్పుడు దాని మూడు వ్యాహృతులు. వ్యాహృతులు అంటే దట్ విచ్ కెన్ బి ఎక్స్పాండెడ్ దాని అర్థం. అది భూ అనేది ఒక వ్యాహృతి, భువహ ఒక వ్యాహృతి, స్వహ లేకపోతే సువహ ఒక వ్యాహృతి. ఆ భూ పదార్థమయమంతా కూడా భూ. ఎక్కడెక్కడ పదార్థం ఉంది? ఈ భూమి పదార్థం ఉంది, చంద్రుల్లో పదార్థం ఉంది, కుజుల్లో పదార్థం ఉంది, బుధుల్లో పదార్థం ఉంది. అలాగే ఇంకా మనం ఎక్కడ పంపించారు? కుజుడు అయిపోయింది. అలాగే గురువు, అలాగే శని, అలాగే ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్, వీటిలన్నిటి మీద అక్కడ కూడా మట్టి ఉంటుంది. అదంతా పదార్థమే. అలాగే ఈ సృష్టిలో మట్టి పదార్థం ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉందో అదంతటికి కలిపి ఒక అక్షరం పెట్టారు. దాని పేరు భూ. అంటే మనం ఇప్పుడు ఓం అన్న తర్వాత అసలు ఓం అంటే ముందర అర్థం కాదు కదా మనకు. ఓం అంటే ఏం చేస్తున్నాం? ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన ఏ మహా తేజస్సు ఉందో, ఏ మహాపురుషుడు ఈ మొత్తాన్ని సృష్టిస్తున్నాడో, ఆ వెలుగుని ఆహ్వానిస్తున్నాను అని ఓంకారం అనాలి. ఎక్కడికి ఆహ్వానిస్తున్నాం? భూ పదార్థమయం మొత్తం. మన శరీరంలో పదార్థం ఎక్కడ ఉంటుంది? చర్మం పదార్థం, ఎముకల పదార్థం, కండరాలు పదార్థం. అలాగే సప్త ధాతువులు ఉన్నాయి, ఏడు ధాతువులు కూడా పదార్థం. ఇంద్రియాల పదార్థం, దాంట్లో మనసు కూడా ఉంటుంది. మనసులో ఫోర్ ఈదర్స్ చెప్పుకున్నాం కదా. ఇలాగా ఎక్కడెక్కడ ఈ ఫోర్ ఈదర్స్ ఉన్నాయి అదంతా కూడా పదార్థం కదా. ఈదర్స్ ఫోర్ ఈదర్స్ లో ఫిజికల్లే మనం మాట్లాడుకుంటాం. భూ అంటే భువహ వచ్చేప్పటికీ ఎక్కడెక్కడ శక్తి ఉందో అదంతా కూడా భగవత్ శక్తితో నిండిపోదు. ఎక్కడెక్కడ శక్తి కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో, అవన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్య తేజస్సుతో నిండిపోతుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడ ప్రజ్ఞ ఉన్నదో, ఎక్కడెక్కడ ఉంటుంది ప్రజ్ఞ అంటే నేను 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 అంటాం. ఆ నేను అంటే భౌతిక దేహాన్ని చూపించి అనే నేను కాదు, నేను నిద్ర లేవంగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది వాడే అసలైన నేను. ఆ నేను 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 అనే ప్రజ్ఞ లేదు. అదంతా కూడా ఓంకారం రూపుడైన పరమాత్మ తేజస్సుతో నిండా. మరి ఇవన్నీ మనకు ఎప్పుడైనా అర్థం కావట్లేదు, అయినా చేస్తాం కదా. అందుకని ఏం చేయాలంటే మనం చేసిన మంత్రం యొక్క పని ఏదైతే ఉందో అది భౌతిక తలల్లో కనిపించాలి. కాబట్టి ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ ఎలాగవుతుంది, గురువుగారు ఇలా ఇచ్చారు, ఇది అవుతుందా అవదా అని ఒక పరీక్షించుకునే అవకాశం కూడా ఉంది మనకు. ఎందుకంటే భౌతిక తలంలో ఈ మార్పులు తీసుకురావడానికే కదా భూమిపై స్వర్గావతరణ అంటే భూమి మీదే రావాలి, ఎక్కడ వస్తే ఏం లాభం? కాబట్టి ఈ మిషన్ ఆర్కే అనే గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ యాక్టివిటీలో ఒకటేంటి, ప్రస్తుతం వరల్డ్ మ్యాప్ చూసుకుంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఇదిగో గాయత్రి మంత్రం ద్వారా మేము సాల్వ్ చేస్తాము అని ఒక డెసిషన్, ఒక సంకల్పం తీసుకుని దానికోసం పనిచేయాలి. అప్పుడు గురువుగారు ఏమన్నా ఓహో వీళ్ళు ఏదో పనిచేస్తున్నట్టున్నారో అని మనకే చూస్తాం. అలాగే మానవుడిలో సంకల్పశక్తి పనిచేయడంలో స్వేచ్ఛ, అలాగే బృందం యొక్క చేతనత్వంతో ముడిపడి దాని ప్రేరణతో చేసే కార్యక్రమాలు అనేవి అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? మన చేతనత్వ వికాసం చేసుకోవాలి. గురు పరంపర కోరుకున్నది ఏమిటి మనకు తెలియాలి. హైరార్కి అని ఇంగ్లీష్లో ఇచ్చారు. గురు పరంపర ఏం కోరుకుంటోంది అంటే మానవుడిలో సంకల్ప శక్తి పెరగాలని కోరుకుంటుంది. అలాగే మానవుడికి పని చేయడంలో వాడికి స్వేచ్ఛ ఇచ్చారు, స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటుంది. అంతేగాని ఇదే చేయి అదే చేయని ఎవరు బలవంతం చేయరు ఇక్కడ. అలాగే గ్రూప్ వర్క్, ఆ గ్రూప్ యొక్క చేతనత్వం అంతా డెవలప్ అవడం, వీటికి ఈ గురు పరంపర ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆ గ్రూప్ వర్క్తో ముడిపడిన చేతనత్వంతో కూడిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పుకున్నాం కదా, అలాంటి కార్యక్రమాలన్నీ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ అభివృద్ధి చెందాలి అని గురు పరంపర కోరుకుంటూ ఉంటుంది. ఇలాగా ఉన్న ఈ గురు పరంపర ఇంకా కోరుకునేది ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, మన చేతనత్వం వికసించడం. చేతనత్వం వికసించడం అంటే ఏంటి అని 100 సార్లు అడిగిన చేతనత్వం గురించి చెప్పిన ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అవేర్నెస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇప్పుడు చీమ బాగుతుంది అనుకోండి, వీపు మీద చీమ బాగుతుంటే చీమ బాగుతున్నట్టు తెలుస్తుంది కదా. అదే నిద్రపోతున్నప్పుడు తెలియకపోవచ్చు అసలు చీమ పాకుతుంది, ఏదో గట్టిగా ఏదైనా పుడితే ఏ దోమ కుడితే తక్కువని ఇలా ఇంకో చేతితో దాని మీద కొడతాను తప్ప కుట్టేంత వరకు అది వాలినట్టు తెలియదు. మనం తెలియటము తెలివి అదంతా కూడా. డాక్టర్ కోర్స్ చదువుకున్నాం అనుకోండి, అప్పుడు వాడి చేతనత్వం లో ఏ లక్షణాలు ఉంటాయి? డాక్టర్కి సంబంధించిన లక్షణాలు, ఇంజనీర్ అయితే ఇంజనీర్ సంబంధించిన. అలాగా అవేర్నెస్, ఆ మెడిసిన్ గురించి అవేర్నెస్ ఉంటుంది. ఇంజనీరింగ్ నాలెడ్జ్ అంతా కూడా ఆ వాడి అవేర్నెస్లో ఉంటుంది. నాలెడ్జ్ అవేర్నెస్ రెండు వేరు. ఏం చదువుకోని వాడికి కూడా ఏదో అవేర్నెస్ ఉంటుంది. వాడికి ఈత వచ్చనుకోండి, మనకి ఈత రాదు. వాడి అవేర్నెస్ ఏంటి? ఒక నీళ్ళల్లోంచి సులభంగా ఇబ్బంది పడకుండా, ప్రాణాలు పోగొట్టుకోకుండా ఎలా బయటికి రావచ్చు. చదువుకున్న వాడికి అవేర్నెస్ లేదనుకోండి, వాడికి ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్లో నీళ్ళల్లో మునిగి చచ్చిపోకుండా రక్షించుకోవడం తెలియదు. అక్కడ అవేర్నెస్ జీరో. కాబట్టి అవేర్నెస్ అంటే మన అవగాహనలోకి రావటం. రకరకాల విద్యలు అందుకే ఉన్నాయి, ఊరికే లేవు భూమి మీద. అలాగా ఇంత ఇచ్చిన, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, ఎక్కడ ఈ గురు పరంపర ఎవరి మనస్సుని వాళ్ళ అధీనంలో ఉంచుకోరు. నా మనస్సు మీ అధీనంలో ఉంచుకోండి అంటే ఏం ఉంచుకోరు? మేము చెప్పినవి నచ్చితే నువ్వు చేయటం మొదలెట్టు, నీతో సహాయం పడతాం, నీకు మేము సహాయపడతాం అంతే తప్ప నా మనసు నువ్వు తీసేసుకో, నా మనసు నీ మనస్సే. సినిమా పాటలు కాదు ఇవి. కొందరు చాలా కొత్తగా ఎవరన్నా చేస్తుంటారు అనుకోండి, మంచి హుషారుగా ఉంటారు వాళ్ళు. ఏంటంటే నా మనస్సే నీ మనస్సు, నా ప్రాణమే నీ ప్రాణం, నీ సంకల్పమే నా సంకల్పం. అలాగే ఊరికే కబుర్లతో పని అవ్వదు. దాని బదులు ఏం చేయాలంటే మనస్సుని మన అధీనంలో ఉంచుకోవాలి, ఇంకోళ్ళ అధీనంలోకి వదలకూడదు. ఫస్ట్ కండిషన్ మొదటే చెప్పుకున్నాం, ఈ మనస్సుని మన అధీనంలో ఉంచుకుంటూ దానికి ఏం చేయాలని చెప్పుకున్నాం, గాయత్రి మంత్రం అంటూ వింటూ ఉండాలి. గట్టిగా పైకి చదవకపోయినా మీకు వినిపించేటట్టుగా, గుసగుసలాడుతున్నట్టుగా అన్నా చెయ్యాలి. చేసి అదంతా కూడా ఆ శక్తి ఫోర్ ఈదర్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్లో పనిచేస్తుంది, అక్కడ మార్పు తెస్తుంది. అదంతా భూమి మీద భౌతికంగా రిజల్ట్స్ వచ్చేటట్టుగా పరిణతి చెందుతున్నాయి, పరిణామం చెందుతున్నాయి అనే భావన ఉండాలి. ఇలా ఉంటూ ఈ గురు పరంపర ఎవరి మనస్సుల్ని అధీనంలోకి తెచ్చుకోదు కాబట్టి శిష్యులు ఇష్టం, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళు చేయాల్సినవి ఏమిటంటే అది వాళ్ళ ఇష్టం. ప్లాన్ తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు. ప్లాన్ తెలుసుకున్న దాంట్లో పని చేయాలి అనిపించవచ్చు, అనిపిస్తే చేయొచ్చు, బలవంతం ఏం లేదు. నీకోసం నీ గురించి ఇన్నేళ్ళు కష్టపడి నీ ప్లాన్ గురించి అంతా చెప్పాను, నువ్వు చేయవా అని మటుకు అడగడెవడు. ఇంత ట్రైనింగ్ ఇస్తే ఇలాగే నువ్వు చేసేది అని ఎవరు ప్రశ్నించరు. అలాగే భయపడడం మానేయగలం. కొందరు ఏం చేస్తారంటే ఇవన్నీ తెలుసుకుని భయపడతారు, అమ్మో ఇంత పనుందా, ఎంత నా సాధ్యమే. భూమిపై స్వర్గావతరణ, ఆ స్వర్గం అంటే ఏమిటో మాకు తెలియదు. భూమిపై స్వర్గావతరణ ఏంటండి? ఇది ఒక పిచ్చి ఆలోచనలో ఉంది, ఇది యుటోపియా. అబ్బో ఏం చేయలేం బాబోయ్. దాని బదులు ఆయన కుటుంబంలో ఉన్న బాధ్యతలు తీర్చుకోవడం చాలా సులభం. ఒక కోటి రూపాయలు సంపాదించమంటే సంపాదించి నీ మొహాన్ని కొడతాను తప్ప నన్ను ఈ పనులు చేయమనకు అనొచ్చు. తప్పులేదు, ఎవరిని తప్పు పట్టడం లేదు. అలాంటి భయపడచ్చు, ప్లాన్ తెలుసుకుని భయపడిన వాడు ఉన్నారు. అమ్మో ఇలాగుతుందా. ఇవల్యూషన్ ఆఫ్ ది మ్యాన్ చదువుకున్నాం అనుకోండి, ఇవల్యూషన్ ఆఫ్ ది మ్యాన్ చదువుకుంటే దాంట్లో ఒక పాయింట్ నిజంగా మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం, ద ఎర్త్ ప్లానెట్ విల్ త్రో అవుట్ ద హ్యుమానిటీ ఇఫ్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ అట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే దాని ఇవల్యూషన్ స్పీడ్ అయింది. భూమి ఇదివరకు అపవిత్ర గ్రహం, 2001 నుంచి పవిత్ర గ్రహం అయింది. కాబట్టి ఇంకా దాని ఇవల్యూషన్ స్పీడ్గా అయిపోతుంది, చక్క చక్క చక్క. దానికంటే స్పీడ్గా మనం ఇవల్యూషన్లో ముందరకెళ్ళి ఇప్పుడు ఇవల్యూషన్ అనేది గ్రోత్ అయిన విజ్ఞానమయ కోశంలోకి మనం ప్రవేశిస్తే, అంటే బుద్ధి ప్లేన్, మనకు ఇప్పుడు మెంటల్ ప్లేన్ ఎలాగ ఆలోచనలు వాడుకుంటున్నాం అలాగే బుద్ధి ప్లేన్ అంటే క్రియేటివ్ విల్ అంటారు మాస్టర్ జ్వాలకులు, దాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకునే స్థితిలోకి మనం ఎదిగితే, ఆ అవేర్నెస్ వస్తే, మన చేతనత్వం అలా వికసిస్తే, అప్పుడు మనం ఈ భూమి నుంచి ఏమవుతాం, గ్రాడ్యుయేట్ అయ్యి నెక్స్ట్ ఇంకో కాలేజీలో పీజీ చేయడానికి ఎలా వెళ్తాం, అలాగే నెక్స్ట్ కోర్సు చదువుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. అలా కాదనుకోండి, ఈ భూమి మీద ఉండవు, ఈ భూమి ముందరకెళ్ళిపోతుంది, ఇంకో భూమి వస్తుంది, ఆ భూమి మీద మళ్ళీ మనం జన్మ ఎత్తాలి, అక్కడ మళ్ళీ మన గురువు దొరకాలి, ఆయన గారు అన్ని చెప్పాలి, మనం అప్పుడు కూడా అన్ని జాగ్రత్తగా విని చేస్తే చేస్తాం, లేదా లేదంటే కుదరం. ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకని ఏం చేయాలి, వాళ్ళు గురువులు ఉన్నది, ప్లాన్ ఉన్నది తెలుసుకోండి, పార్టిసిపేట్ చేయండి, మీరు ధన్యులు కండి, మీకు జన్మ వచ్చినందుకు గురు పరంపరతో అనుసంధానం ఏర్పరచుకోండి. ఇవన్నీ చెప్తున్నది ఎందుకంటే మనిషి మీద ఉన్న ప్రేమతోటి, యుగయుగాలుగా అదే మాట చెప్తున్నారు, ఇంకా చెప్తూనే ఉంటారు. అందుకని గాయత్రి మంత్రం ఉచ్చరించడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏమనుకున్నామంటే, ఇప్పటి వరకు దాన్ని ఎక్కడ ఉపయోగించాలనుకున్నాం, ఉపయోగించేవాడి మనసు అధీనంలో ఉండాలనుకున్నాం, మానసిక తలంలో ఈ మంత్రశక్తిని ఉపయోగించాలి అని తెలుసుకున్నాం, అలాగే దాని రిజల్ట్స్ ఏ సంకల్పంతో అయితే మనం చేసాం ఆ సంకల్పం భూమి మీద మనకు భౌతికంగా కనిపించాలి అనే ఉద్దేశంతో చెయ్యాలి అని చెప్పుకున్నాం. ప్లాన్ ఉన్నది, ఒక దివ్య ప్రణాళిక ఉన్నది, భూమిపై స్వర్గావతరణ అనేది ఆ ప్రణాళిక. దాన్ని తెలుసుకోవడం, ఇష్టమైతే చెయ్యడం, ఎవరికి బలవంతం పెట్టడం లేదు, ఎవరిని ఎవరు బలవంత పెట్టరు, భయపడక్కర్లేదు. కొందరు భయపడి మానేసేవాళ్ళుంటారు, కొందరు అబ్బో ఇంత కష్టమైందా మేం చేయలేమని మానేసేవాళ్ళుంటారు, ఇంకొకళ్ళు ఆ ఇదంత పనికిరాని పని పాట లేని వాళ్ళ ఒక ఊహ అంతే తప్ప ఇదంత అనవసరం అనేవాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా పక్కన పెట్టి నిజంగా ఇది నచ్చితే చెయ్యటం అనే కార్యక్రమంలో గాయత్రి మంత్రం మనం చేయటం వల్ల దేనితో కాంటాక్ట్ ఏర్పరచుకుంటాం, ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం ఇందాక, భూ భువ స్వహ. భూ అంటే ఎక్కడెక్కడ పదార్థం ఉంది అదంతా కూడా, అలా ఎక్కడెక్కడ శక్తి ఉంది, సో భువ ఎక్కడెక్కడ ప్రజ్ఞ ఉంది, ఆ మూడు లోకాలు, దీన్నే ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము అని చెప్తారు మహాత్ములు. ఈ మూడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు భూమి, అగ్ని, నీరు, అయితే భూమి, నీరు, అగ్ని, వాయువు అనే వాటితో కాంటాక్ట్ వస్తుంది. గాయత్రి మంత్రం చేయటం వల్ల సృష్టిలో ఉన్న శక్తులతో మనకు సంబంధం ఏర్పడుతుంది, అలాగే వాటిని మొట్టమొదటి సంబంధం ఏర్పరచుకోవటం, తర్వాత వాటిని కంట్రోల్ చేయటం. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది అండి, పాషర్ల పూడి అమలాపురం దగ్గర పాషర్ల పూడి ఉంది, అక్కడ ఒక పెద్ద గ్యాస్ పైప్ లైన్ కాస్త కొట్టేసి ఓ బ్రహ్మాండంగా మంటలు వచ్చేసింది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ మండుతున్నది ఎవరు? అగ్నిదేవుడు. కాబట్టి ఎప్పుడైతే మనం అగ్నితో కాంటాక్ట్ పెట్టుకోగలిగామో, ఎప్పుడైతే దానితో కంట్రోల్ చేసే పద్ధతి కూడా నేర్చుకున్నామో, ఆ నేర్చుకున్న ఆ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుంటే అక్కడ వెంటనే వాళ్ళకు వచ్చిన ఆ జ్ఞానాన్ని ఉపయోగించి, అగ్నిదేవ నువ్వు శాంతించు, అక్కడ వాళ్ళందరూ ప్రాణాలు రక్షించు, ఎక్కడ ఎవరికి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా వెంటనే శాంతించు అని ఆ క్షణమే ఎప్పుడు తెలుసో అప్పుడే కూర్చోవడం, గాయత్రి మంత్రం మొదలు పెట్టేయడం అంతే. విడిగా మళ్ళీ ఒకళ్ళకి చెప్పి ఎదురుకుండా గురువుగారు, మాతాజీ, అలాగే లేకపోతే దాదా గురుదేవుడు, రామకృష్ణ మాస్టర్, వాళ్ళకి నమస్కారం పెట్టుకోవడం చేసేయటం. అగ్ని ప్రమాదం జరుగుతుంది, ఎక్కడ భూకంపం జరుగుతుంది, వెంటనే చెయ్యాలి. అలాగే తుఫాను, నీరు తుఫాను వస్తుంది, అలాంటప్పుడు పెద్ద పెద్ద వర్షాలు అమెరికా అటువైపు అయింది, పెద్ద పెద్ద ఆ రెయిన్ బ్రహ్మాండంగా వచ్చేసి ఏకంగా కార్లు గీర్లు అని గుడ్డు పోయి, అలాగే సునామీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అలాగే వాయు టార్నెడోస్ వాళ్ళకి బాగా వస్తాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు తక్షణమే టార్నెడో వస్తోంది అని చెప్పంగానే అక్కడ కూర్చోవడం, ఎవరెవరికి తెలుసో వాళ్ళందరికీ మెసేజ్ పెట్టేయటం, అందరూ కూర్చుని ఈ టైంకి మనం గాయత్రి చేసేస్తున్నాం అంటాం, చేసేయటం. అక్కడ సంకల్పం ఏం చెప్పాలి? ఆ వాయు రూపంలో ఉన్న ఆ ప్రకృతి శక్తి ఏదైతే ఉందో దానికి మా గురుదేవుల ఆశీస్సులు లభించి శాంతించుగాక, అంతే సింపుల్. అన్నిటికీ గురుదేవులతో లింక్ ఉండాలి, మనం సొంతంగా ఏం చేయకూడదు, అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మాస్టర్తో కానీ, పరమ పూజ్య గురుదేవులు, పరమవందన మాతాజీతో మేము అనుసంధానమై ఉన్నాము అని మొట్టమొదట వాళ్ళతో లింక్ పెట్టుకోవాలి. ఆ లింక్ పెట్టుకొని మనం ఇంకా ఈ పనులు చేయాలి. చేయటం వల్ల ఇది ఎప్పుడు గుర్తుండాలి. అందుకని ఇలాగ ప్రకృతి పరమైన కార్యక్రమాల్లో గాయత్రి మంత్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు పోగొట్టడానికి, ప్రకృతిలో ఉన్న దోషాలు పోగొట్టడానికి, ఎలాగ గురుదేవులతోటి, వందన మాతాజీతోటి, దాదా గురుదేవులతోటి, అలాగే ఇవన్నీ అంటే ఇక్కడ ఎన్ని ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఏది నచ్చితే అది అఖండ దీపంతో లేకపోతే, లేకపోతే ఇవన్నీ కాదు, మాకు మాస్టర్ ఇష్టం అంటే మాస్టర్ తోటి నేను అనుసంధానమై ఉన్నాను, అనుసంధానమై ఉండి ఇదిగో ఈ భూకంపాల తీవ్రత తగ్గిపోవాలని గాయత్రి చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ వరదలు వచ్చేస్తున్నాయి, సునామీ వచ్చేసింది, లేకపోతే సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది, అది కంట్రోల్ అవ్వాలి అని చెప్పి జపం చేస్తున్నాను, లేకపోతే అగ్ని ప్రమాదం, పెద్ద పెద్ద అడవులన్నీ తగలబడిపోతుంది, లేకపోతే ఇల్లు ఇల్లు కాలిపోతుంది, అలాంటప్పుడు ఇది. అలాగే ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, టార్నెడోస్, పెద్ద పెద్ద వాయుగుండాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవన్నీ కూడా శాంతించాలి, ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు జరగకూడదు అని చెయ్యాలి. ఆ తర్వాత ఈ మంత్రాన్ని భౌతిక సుఖ సంపదలకు సంతోషాలకు కూడా వాడుకోవచ్చు అని గురువు గారే ఇచ్చారు గాయత్రి చిత్రావళిలో. గాయత్రి చిత్రావళిలో రెండు రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. యంత్రాలు మంత్రాలు వాటి ఎక్స్ప్లెనేషన్ అనే పుస్తకం ఉన్నది కాకుండా ఇప్పుడు మేధాపత్రికలో కూడా వేస్తున్నారు మొట్టమొదటి పేజీలో. ఇలా మెట్లు ఎక్కుతున్నట్టు, సంసార బంధాలన్నీ పోతున్నట్టు, లక్ష్మీ ప్రాప్తి, పుత్ర సంతాన ప్రాప్తి, అలాగే భవబంధాల నుంచి విముక్తి, ఇంకా సద్గురు సందర్శనం, ఇలాంటి ఇంకో పుస్తకం దాంట్లో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనకు చేకూరుతాయి. ఇవి ఎలాగ ఉంటాయంటే ఆ వ్యక్తి ఎవరైతే చేస్తున్నారో అతని కర్మ మీద ఆధారపడి ఉంటాయి ఈ రిజల్ట్స్. ఇందాక చెప్పుకున్నామేమో మొత్తం భూమికి సంబంధించి మానవాళి అందరికీ సంబంధించిన కర్మ కాబట్టి మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా అందరూ బాగుండాలని చేసేస్తున్నాం. ఇక్కడ మటుకు ఒక భౌతికమైన ద్రవ్యం కావాలి, అంటే డబ్బులు కావాలి, లేదా ఒక ఇల్లు కావాలి, చదువు కావాలి, అమ్మాయి పెళ్లి కావాలి, లేకపోతే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలి, పిల్లలు ఉన్నవాళ్ళకి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఉన్నవాళ్ళకి చదువు కావాలి, చదువు ఉన్నవాడికి ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఉన్నవాడికి పెళ్లి కావాలి, మళ్ళీ సేమ్ అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సైకిల్. అవన్నీ కూడా వ్యక్తిగత కర్మ మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తిగత కర్మాన్ని ఇక్కడ ఎందుకు స్పెసిఫిక్గా ఇచ్చారంటే మిగతా చేసినవన్నీ కూడా సామూహికమైన స్వార్థం కోసం చేసినవి. గ్రూప్ ఇక్కడ మటుకు పూర్తిగా ఇండివిజువల్. ఇక్కడ వ్యక్తి ఇంకా భౌతిక శక్తులతోటి బందీ కాకుండా ఉండగలడు. ఎప్పుడు ఆధ్యాత్మికమైన సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా వస్తాయి, మానిటరీ బెనిఫిట్స్ వస్తాయి, అలాగే ఇంట్లో జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి దృష్టిలో పెట్టుకోకుండా గ్రూప్ యాక్టివిటీ చేస్తుంటే ఆటోమేటిక్గా అవి సైడ్ ఎఫెక్ట్స్గా వస్తాయి. ఇప్పుడు ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, షుగర్ తయారు చేస్తూ ఉంటే దాని నుంచి వచ్చే బోల్డ్ ఉంటాయి, అలాగే పెట్రోల్ చేస్తే ఉంటాయి, క్రూడ్ పెట్రోల్ నుంచి కిరసనాయిలు ఇంకా రకరకాల బోల్డ్ వస్తాయి. ఇవన్నీ సైడ్ ప్రోడక్ట్స్. అలాగా మనం అసలైన గురుదేవుల దివ్య ప్రణాళిక, భూమిపై స్వర్గావతరణ, మనిషిలో దైవత్వ జాగరణ ఈ కార్యక్రమం కోసం గాయత్రి చేస్తున్నప్పుడు సైడ్ ప్రోడక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, సైడ్ ప్రోడక్ట్సే. అలాగే మనకు ఈ భౌతిక సుఖ సంపదలన్నీ కూడా అడగకుండానే వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఒక నూతన ధర్మం అంటే న్యూ వరల్డ్ రిలిజియన్ అనేది ఏర్పడాలంటే దానికి ఏమి చెప్తున్నారంటే డిటాచ్డ్గా ఉండగలిగి ఉండాలి, నిస్సంగత్వం లేకపోతే అసంగత్వం. దానికి దానికి మనకి అటాచ్మెంట్ ఏమి ఉండకూడదు, అంత డిటాచ్డ్గా ఉండాలి. తర్వాత సెల్ఫ్లెస్గా నిస్వార్థంగా పనిచేయాలి. పనిచేస్తూ గురు పరంపర యొక్క కార్యక్రమాలకు అనుగుణంగా మేము పనిచేస్తాము అనే వ్యక్తుల సమూహం కావాలి. అది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ సమూహం అప్పుడు నూతన ధర్మం అనేది స్థాపించబడుతుంది. ఇప్పుడు గాయత్రి పరివారం ఉంది, గాయత్రి పరివారంలో ఎవరిని అడిగినా సంకల్పం ఒకటే చెప్తారు. అలాగా ఒక నూతన ధర్మాన్ని స్థాపించారు గురుదేవులు. పరమ పూజ్య గురుదేవులు చేసిన గాయత్రి పరివార్ అనే సంస్థ ద్వారా ఒక నూతన ధర్మాన్ని భూమి మీద ఆవిష్కరించారు. దాంట్లో మనం పనిచేస్తున్నాం. అంతటా అన్ని ప్రేమతో, భగవంతుని ప్రేమతో నిండిపోతున్నాయి అనే భావంతో గాయత్రి మంత్రం చేయాలి. గాయత్రి మంత్రం ఎందుకు చేయాలి, గాయత్రి మంత్రం ఎందుకు చేయాలంటే అందరికి తెలిసిందే, అయినా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు దాని మీద మనకు మరపు వస్తుంది కాబట్టి. మానవాళిలో ఆత్మ జాగరణ కోసం ఈ గాయత్రి చేస్తున్నాను అంటే దానికి రెండు మూడు స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో మొదటి స్టెప్ ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం కూడా అంతటా అంతగా ప్రేమతో, భగవంతుని దివ్య ప్రేమతో నిండిపోతుంది. అందరిలో దీనివల్ల ఏమవుతుందంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గుడ్ విల్ పెరుగుతుంది, ఒకళ్ళకి ఒకళ్ళకి కోఆపరేషన్ పెరుగుతుంది, అంతా శాంతి నిండుతుంది అని భౌతికంగా ఇదంతా వ్యక్తమవుతోంది అని మనం సంకల్పం తీసుకోవాలి. అలాగే గురు పరంపరకు మానవాళికి చక్కటి సంబంధం ఏర్పడుతోంది. అంటే ఇప్పుడు తెలియని వాళ్ళందరికీ పరమపూజ్య గురుదేవుల్ని, పరమవందని మాతాజీని, అలాగే దాదా గురుదేవుల్ని అలాగే మాస్టర్ గారిని పరిచయం చేస్తూ గాయత్రి మంత్రం యొక్క కార్డు ఇస్తున్నాం, లేకపోతే అనుగ్రహమాల మంత్రం ఇస్తున్నాం. ఆ రకంగా ఏంటి, గురు పరంపరని మానవాళి అనుసంధానం అవుతుంది. అప్పుడు వాళ్ళకి గురు పరంపరకి మానవాళికి ఒక ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక కొత్త వైబ్రేషన్. అది మనం చేసే పని. అలాగే గురు పరంపరతో సంబంధం స్థాపించుకొని నిస్వార్థంగా ప్రేమతో కలిసి ఈ జపం చేయటం వల్ల ఇంకొక్కటి జరుగుతుంది. అదేంటంటే శంబలా శక్తితోటి మనకు కాంటాక్ట్ వస్తుంది. శంబలా శక్తితో కాంటాక్ట్ రావాలంటే ఏం చేయాలి, గురు పరంపరతో కలిసి ఉండాలి. అంటే మనం గురువు గారితో కలిసి ఉండాలి, మాతాజీతో కలిసి ఉండాలి, లేకపోతే రామకృష్ణ మాస్టర్తో కలిసి ఉండాలి. కలిసి ఉండి కలిసి ఉండాలంటే ఏం చేయాలి, వారితో నేను అనుసంధానం అయ్యాను అనుకుని గురు బ్రహ్మ గురు విష్ణు అని వారితో వారి దగ్గర వారి పాదాలు చెంత కూర్చున్నా నేను, ఎంతో ప్రేమతోటి ఎంతో ఆదరంతో నాకే చూస్తూ నన్ను నడిపిస్తున్నారు అని భావనతో మనం ఇది చేస్తాం. చేసి శంబలా శక్తితో అనుసంధానం, శంబల ఏం చేస్తుందంటే సింథసైజ్ చేస్తుంది విడివిడిగా ఉన్న వాటిలన్నీ. 10-15 గ్రూపులు ఉన్నాయనుకోండి, గ్రూపులన్నీ ఒకటైపోతాయి అనమాట. అలాంటి శంబలా శక్తితోటి మనకు అనుసంధానం ఏర్పడుతుంది, పనులు చాలా ఫాస్ట్గా అయ్యేటట్టు చేస్తాయి. అసలైన పాయింట్ ఏంటంటే పనులు చాలా ఫాస్ట్గా అవుతుందనమాట. ఇదేంటి ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి పనులు అని ఆశ్చర్యం వేస్తుంది. ఇదివరకు అన్ని డెడ్స్లోగా ఉన్నాయి, ఇప్పుడు చక్క చక్క పరిగెడుతున్నాయి. అందుకని నేనంతటికీ ఇంకొక పాయింట్ ఉంది, అదేంటంటే భగవంతుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకి ఆన్సరు ఎవరు ప్రశ్న వేసుకున్నారో వాళ్ళల్లోనే ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఎక్కడ అని ప్రశ్న ఎవరికి వచ్చింది అంటే భగవంతుడు నాలోనే అనే ఆన్సర్. అది ఎవరు ప్రశ్న వేసుకుంటే, సీతారాం ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి భగవంతుడు ఎక్కడ, సీతారాంలోనే ఉన్నాడు, ఎక్కడ ఉండడు, నీలోనే ఉంటాడు. అలా ఎవరికి ప్రశ్న వస్తే వాళ్ళలోనే ఉన్నాడు, ఉంటాడు కాదు ఉన్నాడు. ఆ ఉన్న ఆయనకి నమస్కరించుకోవాలి భక్తితోటి. గురుదేవుల ప్రణాళికలో పనిచేసేటట్టుగా నన్ను అన్ని విధాలా నడిపించు, దానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వు, దానికి కావలసిన శక్తిని ప్రసాదించు, దానికి కావలసిన శాంతినివ్వు, శాంతి లేకపోతే పనిచేయలేవు, అలాగే దానికి కావలసిన ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య అవగాహనని ఇవ్వు, అలాగే మా మధ్య పొరపచ్చాలు లేకుండా అందరూ సఖ్యతతో ఉండేటట్టుగా మమ్మల్ని నడిపించు అని మనలో ఉన్న భగవంతుడిని మనం ప్రార్థన చేయాలి. మనలో ఉన్న భగవంతుడు ఒకడును, గురువు ఒకడు కాదు, ఇద్దరు ఒకడే. కాబట్టి మనలో ఉన్న భగవంతుడు మనలో ఉన్న గురువు ఒకడే. ఆయన వింటాడు, ఓహో వీడు నిజంగా అడుగుతున్నాడా లేదా ఊరికే పై పైన అడుగుతున్నాడా అని ఆయనకు తెలుసు. పై పైన ఇలాంటివి ఎవరు అడగలేదు, కాబట్టి ఇలా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మనం వేలు పట్టుకుని నడిపించి మనల్ని మన గమ్యాన్ని చేరుస్తారు. భూమిపై స్వర్గావతరణ అనేది ఒక ఊహ కాదు, ఒక ఆలోచన కాదు, నిజం. ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఆ పాయింట్స్ అలాగ మనం చేసామంటే ఖచ్చితంగా భౌతిక జగత్తులో స్వర్గావతరణ అనేది జరుగుతుంది. మొదట అది ఎక్కడ జరగాలి, మాస్టర్ ఈసారి మేధాపత్రికలో వేశారు వాళ్ళు. నేను అడిగేశాను, సత్యయుగం వచ్చింది కాబట్టి సత్యయుగం అనేది మనలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. దివ్య ప్రణాళికలో భాగంగా భూమిపై స్వర్గావతరణ అనేది మనలో జరగాలి ముందర. కాబట్టి ఒక సీతారాంలో జరగాలి, ఒక తేజలో జరగాలి, ఒక కిషోర్లో జరగాలి, ఒక కల్పనలో జరగాలి, లేకపోతే ఒక మమత, లేదా ఒక శైలజ గారు ఇలాగా, లేదా ఒక ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు, లేదా భవానీ గారు ఇలాగా ఎవరెవరు మనం గ్రూప్లో ఉన్నామో వాళ్ళల్లో జరగాలి. మనలో స్వర్గావతరణ జరగాలి అంటే మనలో దుష్ప్రవృత్తులు అన్నీ పోవాలి, సత్ప్రవృత్తులు బాగా 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 డెవలప్ అవ్వాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ ఇలాంటి చక్కటి సంగతులు మీతో ముచ్చటించడానికి నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మనం బాగా శ్రద్ధతోటి విశ్వాసంతో ఇంకా తత్పరతతోటి చేస్తామని, టైంకి రెస్పాండ్ అవుతామని, టైంకి రెస్పాండ్ అవుతామని కూడా ఆశిస్తూ ఈ రకంగా మనల్ని గురుదేవులు ఎప్పుడు నడిపించాలని, దానికి తగ్గట్టుగా మనం నడుస్తామని ఆయనకి ప్రామిస్ చేస్తూ అందరం కూడా గురుదేవుల కార్యక్రమంలో 100% ఇన్వాల్వ్ అయ్యి మనం ఎంతవరకు చేసుకుంటున్నాం అనేది మనం బాగా బేరీజ్ వేసుకోవాలి. పక్క వాళ్ళు ఏం చేస్తారనేది ప్రశ్నించకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ అందరూ సంతోషంగా శాంతిగా ఆనందంగా ఉండాలి. భూమిపై స్వర్గావతరణ జరగాలి. అని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అయ్యేణ మార్గేణ మహిం మహిషాగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.